ಜೈ ಶ್ರೀಮನ್ನಾರಾಯಣ. ಶ್ರೀಮದೇ ರಾಮಾನುಜಾಯ ನಮಃ. ಪ್ರಿಯ ಭಾಗವತ ಮೈತ್ರಿ ಸಭ್ಯುಲಾರ ಪೆದ್ದಲಾರ, ಮುಂದುಗಾ ಅಂದರಿಗಿ ದಾಸೋಹಂ ಸಮರ್ಪಿಸ್ತೂ ಶ್ರೀಮತ್ ಪರಮಹಂಸ ಪರಿವರಾಜಕಾಚಾರ್ಯರು ಶ್ರೀ 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 ತ್ರಿದಂಡಿ ಶ್ರೀ ರಂಗರಾಮಾನುಜ ಜಿಯರ್ ಸ್ವಾಮಿವಾರು ಲೋಕಾನಿಕಿ ಎಂತೋ ಮಹೋಪಕಾರಂಗಾ ಅಂದಿಂಚಿನಟುವಂಟಿ ಓ ಗ್ರಂಥರಾಜಂ ಶ್ರೀ ಕೃಷ್ಣಾರ್ಜುನ ಸಂವಾದಂ. భగవద్గీతలో ఉన్నటువంటి శ్లోకాలన్నిటికీ ప్రశ్నోత్తరాలుగా గంభీరమైనటువంటి భాష్యార్థాలని అవలీలగా అందించారు. దాన్ని మనం యథావకాశంగా రోజు శ్రవణం చేస్తూ వచ్చాం. నిన్నటికి 14 శ్లోకాల్లో అంటే 124 ప్రశ్నలుగా స్వామివారు మార్చి దానిలో ఉన్న విశేషాలని అందించారు. ఈవేళ 125వ ప్రశ్నతో మళ్ళీ పునఃప్రారంభం. కాశ్యపాన్వయసంజాతం శరణ్యార్యపదాశ్రితం వైరాగ్యజలధిం వందే రంగరామానుజం మునిం. శ్రీరంగరామానుజ యతిభ్యో నమః. కృష్ణం కమలభత్రాక్షం పుణ్యశ్రవణకీర్తనం వాసుదేవం జగద్యోనిం నౌమి నారాయణం హరిం. శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. మొదటి అధ్యాయంలో 15వ శ్లోకంతో ఈనాటి 25వ ప్రశ్న ప్రారంభమవుతోంది. ఒక్కసారి శ్లోకాన్ని చదివి దాని భావాన్ని తెలుసుకొని దానిలో అర్థాన్ని స్వామివారు ఎలా అనుగ్రహించారో గ్రహిద్దాం. పాంచజన్యం హృషీకేశః దేవదత్తం ధనంజయః పౌండ్రం దద్మౌ మహాశంఖం భీమకర్మా వృకోదరః. అంటే పాంచజన్యాన్ని హృషీకేశుడు, దేవదత్తాన్ని ధనంజయుడు, భయంకర కర్మలను చేయగలిగినటువంటి వాడు భీముడు, పౌండ్రము అనేటువంటి గొప్ప శంఖాలని పూరించారు. 126వ ప్రశ్న అడియన్, పాంచజన్యము దేవదత్తము ఇవి వాళ్ళకి ఎలా వచ్చాయి చెప్తాను విను. పంచజనుడు అనే ఒక రాక్షసుడు ఉండేవాడు. ఆ రాక్షసుని ఎముకల నుండి తయారైంది కనుక దానికి పాంచజన్యం అని, అలాగనే దేవతలు మెచ్చి ఇచ్చారు కనుక దేవదత్తం అని పేర్లు వచ్చాయి. పౌండ్రం అని భీముడి శంఖం పేరు. పుడి కండనే అనే సంస్కృత ధాతువు నుంచి వచ్చింది కనుక శత్రు హృదయములను ఛేదించేది అని అర్థం. భీమకర్మలు అంటే భయంకర కర్మలు. అవి చేసేవాడు భీముడే కదా. శత్రువుల గుండెలు చేతులతోనే పగలగొట్టి రక్తాన్ని దోషిళ్లతో తాగడం లాంటివి చేయడం భీమునికే సాధ్యమైంది కదా. ఇక హృషీకేశుడు అంటే హృషీకములకు ఇంద్రియములు అని పేరు. వాటికి ఈశుడు అంటే నియంత, ఇంద్రియములను నియమనం చేసేటువంటి వాడు కృష్ణుడు అని అర్థం. రాజసూయ యాగంలో రాజులను గెలిచి ధనం తెచ్చాడు కనుక అంతేకాదు ఆ ధనమందు ఆశ కూడా లేనివాడు కనుక ధనంజయుడు అని అర్జునుడికి పేరుంది. అడియన్ భోగ్యం, శ్లోకంలో భీముడు అని లేదు వృకోదరుడు అని రాశారు, అర్థం ఎట్లా అంటారు అడియన్? అవును నిజమే, వృకోదరుడు అన్నా భీముడే. వృకం అంటే తోడేలు. తోడేలు పొట్టలాంటి పొట్టతో ఎంత తిన్నా ఇంకా కావాలి అనేవాడు కనుక వృకోదరుడు అని పేరు వచ్చింది. మరొక అర్థం కూడా ఉంది. జఠరాగ్ని మనందరి కడుపుల్లోనూ ఒక ధాన్యపు గింజ చివరిలో వెయ్యోవంతు ఎంతో అంతై ఉంటుంది. అయినా మూడు పూటలా మనకి ఆకలి వేస్తూనే ఉంటుంది, తింటూనే ఉన్నాం. కానీ భీముడిగో ఆ జఠరాజ్ని వృకమంతా ఉంటుందట. అక్కడ వృకం అనే అర్థం బొటనక వేలు పై కణువు అని అర్థం. అంటే ఒక బొటన వేలుక పై కణువు ఉంటుందే, ఆ పై కణువుకి పేరు వృకమని పేరు. అంత జఠరాజ్ని ఉంటే అతనికి ఎంత ఆకలి ఉండాలో చూడండి. అందుకే సగం అన్నం అతనికి, మిగిలిన సగం నలుగురికి సర్దుతూ ఉండేదట వాళ్ళ అమ్మగారు కుంతీదేవి. అలాగా అడియన్, అయితే శంఖాలు ఊదిన తర్వాత ఏమైంది? మిగిలిన రాజులు కూడా శంఖాలు వరుసగా పూరించారా? బ్రహ్మాండంగా ఆ శ్లోకమే ఇక్కడ మనకి 16వ శ్లోకంలో కనిపిస్తోంది. అనంత విజయం రాజా కుంతీపుత్రో యుధిష్ఠిరః నకులః సహదేవశ్చ సుఘోషమణి పుష్పకౌ. కుంతీదేవి కుమారుడైన యుధిష్ఠిరుడు అనంత విజయం అనే శంఖాన్ని పూరించాడట. యుధి అంటే యుద్ధమునందు స్థిరంగా నిలిచి యుద్ధం చేయగలవాడు గనక ధర్మరాజుకి యుధిష్ఠిరుడు అని పేరు. నకులుడు సుఘోషం అనే శంఖాన్ని, మణిపుష్పకం అనే శంఖాన్ని సహదేవుడు పూరించారు. ఇక మిగిలిన రాజులు కూడా ఏ ఏ శంఖాలు పూరించారో మనకి 17-18 శ్లోకాల్లో ఇలా తెలియజేస్తున్నారు. కాశ్యశ్చ పరమేశ్వాసః శిఖండీ చ మహారథః దృష్టద్యుమ్నో విరాటశ్చ సాత్యకిశ్చాపరాజితః ద్రుపదో ద్రౌపదేయాశ్చ సర్వశః పృథివీపతే సౌభద్రశ్చ మహాబాహుః శంఖాన్ దద్ముః పృథక్ పృథక్. అంటే అర్థం చెబుతాను మరి విను. పృథివీపతే, ఓ ధృతరాష్ట్ర మహారాజా అని సంజయుడు చెప్తూ ఉన్నాడు. పరమేశ్వాస కాశ్యశ్చ, గొప్ప ధనస్సు గల కాశీరాజును. మహారథ శిఖండీచ, మహారథుడైనటువంటి శిఖండీ. దృష్టద్యుమ్నో విరాటశ్చ, అటు దృష్టద్యుమ్నుడు విరాటుడు. అపరాజిత సాత్యకిశ్చ, పరాజయమే లేనటువంటి ఎరుగనటువంటి వాడు సాత్యకి. ద్రుపదో ద్రౌపదేయశ్చ, ద్రుపదుడు ద్రౌపది కుమారులైన ఉప పాండవులు. మహాబాహు సౌభద్రశ్చ, గొప్ప పరాక్రమము కలిగిన సుభద్ర కుమారుడైన అభిమన్యుడును. సర్వసహ అంతటా పృథక్ పృథక్ విడివిడిగా శంఖాన్ శంఖములను దద్ముహ పూరించారు. ఓహా, అడియేన్ మరి సర్వశ పృథివీపతే అనా సర్వత పృథివీపతే అనా? సందేహంగా ఉంది. ఎలా అన్నా పర్వాలేదు, అర్థంలో పెద్ద తేడా ఏం రాదు. 130వ ప్రశ్న, అడియేన్ ఇంతమంది శంఖములు ఒక్కసారి పూరించేసరికి చాలా పెద్ద శబ్దం వచ్చిండాలి. అయ్యో, అక్కడ ఇంత అంతానా? ఒక్కొక్క శంఖ శబ్దం ఒక్కొక్కలా ఉంటుంది. ఇవి కాక వివిధ రకాలైనటువంటి యుద్ధ భేరీల శబ్దాలు, రణగుణధ్వని అంటాం చూసావా, సరిగ్గా అదే జరిగింది అక్కడ. సఘోషోదాత్త రాష్ట్రాణం హృదయాని వ్యధారయత్ నభశ్చ పృథివీం చైవ తుములోప్యనునాదయన్. అంటే దాని అర్థం కూడా చెబుతాను విను. స తుముల ఘోష, ఆ సంకులమైన శబ్దం నభశ్చ పృథివీంచ, ఆకాశాన్ని భూమిని కూడా అనునాదయన్నపి ప్రతిధ్వనింపజేసిన. దాత్తరాష్ట్రానామేవ హృదయాన్ని, ధృతరాష్ట్రుని కుమారులైన దుర్యోధనాదుల గుండెలనే వ్యదారయత్ బద్దలు చేశాయి. అడియేను ఏవా అన్న దానిని పృథివీ పదంతో కలపక దాత్తరాష్ట్రానంతో ఏవా అని కలిపారేమిటి? అక్కడ కదా కలపాలి. అలాగే నాయనా? కాదు, పృథివీం చైవ అన్న దానిలో విశేషం ఏముంటుంది? అది వ్యర్థమే. దాత్తరాష్ట్రానంతో కలిపి చూడు ఎంత సరసంగా వస్తుందో అర్థం. భూమి ఆకాశాలను నిండించిన ఆ ధ్వని పాండవ సేనల హృదయాలను బద్దలు చేయలేదుగా. అసలే నిరుత్సాహంగా ఉన్న దుర్యోధనుని గుండెలనే బద్దలు చేసింది అది. నిజమే నిజమే. ఈ అన్వయం వలన మనకి అపర్యాప్తం తదస్మాగం అనే శ్లోకానికి మనం చెప్పుకున్న అర్థం కూడా ఇప్పుడు చాలా బలపడుతున్నట్టు అనిపిస్తుంది. అడియన్ ఇదే కదా జరిగిన యథార్థం కూడా. అంటే స్వామివారు అంటున్నారు, అవును బలపడతడానికి ఇలా అన్వయం చెయ్యలేదు. ఇలా జరిగిన యథార్థం కనుక, అంటే దుర్యోధనుడికి హృదయం బద్దలైంది కనుకనే ఇలా చెప్పుకున్నాం అన్వయాన్ని. ఆ తర్వాత అడియన్, అథం వ్యవస్థితాన్ దృష్ట్వా ధాత్తరాష్ట్రాన్ కపిధ్వజ ప్రవృత్తే శస్త్ర సంపాతే ధనురుద్యమ్య పాండవ ఋషీకేశం తదా వాక్యం ఇదమాహ మహీపతే. మహీపతే అంటే ఓ ధృతరాష్ట్ర మహారాజా, అధ అలా శంకారావాలు చేసిన తర్వాత శస్త్ర సంపాతే ఆయుధముల ప్రయోగములు ప్రవృత్తే అందరూ ప్రవర్తించబోతుండగా కపిధ్వజ ధ్వజమునందు హనుమంతుడు కలవాడు. ఎవరు? పాండవ అర్జునుడు. వ్యవస్థితాన్ ధాతరాష్ట్రాన్ దృష్ట్వా యుద్ధ సన్నాహాలతో నిలిచినటువంటి ఆ దుర్యోధనాదులందరినీ చూచి ధనుః ఉద్యమ్య వింటిని పైకెత్తి తదా అప్పుడు హృషీకేశం కృష్ణుని చూచి ఇదం వాక్యం ఆహా ఈ మాటను ఇలా పలికాడు. అడిగాను ఇక్కడ ఒక సందేహం అడగచ్చున, హనుమంతుడు అర్జునుడి రథం మీద ఎందుకు ఉన్నాడు? చెప్తాను విను నాయన. వనవాస సమయంలో భీముడు ద్రౌపది కోసం పారిజాత పుష్పాలను తీసుకుని రావాలని బయలుదేరాడు. అతనిని పరీక్షించడానికి ఆంజనేయుడు తోవలో తన తోకని చాపి కూర్చున్నాడు. నిజం తెలిసిన తర్వాత భీముడు ఆయనను, అయ్యా మీరు రాబోయే కౌరవ యుద్ధంలో మా తమ్ముడి ధ్వజంపై నిలిచి మాకు జయం ఇప్పించాలి అని కోరాడు. సరే అన్నాడు ఆంజనేయుడు. అగో అలాగా వారికి జయం కలిగించడం కోసం అప్పటి నుండి అర్జునుడు కపిధ్వజుడయ్యాడు. అలాగా అడిగే, మరి హృషీకేశునితో ఇలా అన్నాడు అర్జునుడు అని శ్లోకంలో అంటున్నారు, కృష్ణునితో అని అనొచ్చు కదా. గో ప్రతి పదానికి ఒక ప్రయోజనాన్ని ఆశించే వేస్తారు. జయం ఎవరికో సూచించడానికి కపిధ్వజుడు అని అన్నారు, అలాగే హృషీకేశుడనే పదం కూడా ఒక ప్రయోజనాన్ని ఆశించే వాడారు. హృషీకములంటే ఇంద్రియాలు, వాటిని నియమించేవాడు హృషీకేశుడు అని గతంలో చెప్పుకున్నాం కదా. అంటే సమస్త జనులని నియమించేవాడు అని అర్థం. సమస్త జనుల యొక్క బాహ్య అంతఃకరణములని సకల విధములా నియమించేవాడెవడు? కృష్ణుడే కదా. ఆ కృష్ణుడినే అర్జునుడు నారదాన్ని పలానా ఇలాగా అలాగా నడిపించు అని నియమించబోతున్నాడు అనే సూచన కోసం ఆ పదం వాడారు అని అంటూ 135 ప్రశ్నలని స్వామివారు చక్కటి వ్యాఖ్యానంతో అందించారు. రేపటి రోజున మిగతా విశేషాలను తెలుసుకుందాం. అడిగానికి అవకాశం లభిస్తున్నందుకు మహా ఆనందపడుతూ పెద్దలందరికీ మరొకసారి సేవిస్తూ అడిగాను రామానుజదాస కులశేఖరాలు వారు హైదరాబాదు.